अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनम् वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितं अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं सद्गुरువుల పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ హనుమంతుడు రామనామస్మరణ ప్రభావంతో అపార మనోబలంతో ఏమాత్రం జంకుగొంకు లేకుండా శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలీలగా లంఘించి ఎగిరి దూకి లంకాద్వీపాన్ని చేరాడు. పైగా ఏమనుకున్నాడు, అప్పుడే వచ్చేసామా ఈ సముద్రం దాటి లంకకి, ఇంత చేసి లంకానగర ప్రయాణం కేవలం 100 యోజనాలేనా, ఇంకో 100 యోజనాలుంటే బాగుంటుంది అనుకున్నాడు. అంత శక్తి ఉన్నది గనక, మహోత్సాహం ఉన్నది గనక, కిం పునఃసాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం అని. ఆపై త్రికూట శిఖరం మీద చాలా స్వస్థుడై ఆరోగ్యవంతుడై, అంటే ఏమాత్రం ఆందోళన లేకుండా దిగి లంకానగరాన్ని పరిశీలించాడు, అసలు రూపం ధరించాడని చెప్పుకున్నాం. ఆయనకి లంకానగరాన్ని చూడగానే అనుమానం వచ్చింది, ఇంతంత పెద్ద పెద్ద కోట గోడలతో, బురుజులతో, అట్టాలతో, ప్రాకారాలతో, అనేక ఆయుధాలు ధరించిన రాక్షసుల సమూహంతో ఉన్న ఈ లంకానగరంలోకి మేము ఎవరమైనా రాగలమా, ఒకవేళ వచ్చినా ఈ లంకని మేము జయించగలమా, ఇది చూస్తే అసాధ్యంగా ఉంది అని కించిత్ కాలం ఆయన కూడా బెంగపెట్టుకున్నాడు. ఇంతటి భయంకర లంకానగరానికి రావడమే కష్టం, వస్తే మాత్రం ఏం చేస్తాం, రాముడు ఏం చేయగలడు, లక్ష్మణుడు ఏమి చేయగలడని సాధారణ జీవిలాగే ఆయన కూడా శంకించాడు, దుఃఖించాడు, కొంచెం భయపడ్డాడు. ఇదంతా ఏమిటనమాట, ఎప్పుడూ కూడా మహాత్ములు కీడించి మేలించాలి అని శాస్త్రం. పెద్ద పామునైనా చిన్నపామునైనా దేన్నైనా ఒకే రకంగా చూడాలి. అందుకే ఒక సామెత ఉంది, చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టని. పెద్ద పాముకు పెద్ద కర్ర, చిన్నపాముకు చిన్నకర్ర కాదు. ముందు ఆలోచనలో ఎప్పుడు కూడా ఎంత గొప్పదాన్ని ఎలా జయించాలి అన్నిటికీ అదంతా అనుకున్నాడంటే ప్రమాదం వచ్చి పడుతుంది. ఒక్కొక్కప్పుడు అదంతా అనుకుంటేనే కొంప ముంచుతుంది. చాలామంది సులభముగా శాస్త్రాలని తీసుకుని, అంటే శాస్త్రం పెద్ద గొప్ప ఏముంది, క్షణాల్లో దాని అంతం చూస్తామని అందులో అడుగుపెట్టి చివరికి భ్రష్టులైపోతూ ఉంటారు. అనగా శాస్త్రమును చాలా జాగరూకుడై శ్రద్ధతో చదవాలి, శ్రద్ధతో వినాలి. కొన్ని వేల పర్యాయములు చదివితే కానీ అందులో ఉన్న విశేషములు అవగాహనకి రావు. తొందరపడి అడుగుపెట్టి అది అర్థం కాక భ్రష్టుడైపోతాడు. ఇదే అవివేకికి వివేకికి ఉన్న తేడా. అవివేకి ముందు తొందరపడి శాస్త్రాల్లో అడుగు పెడతాడు, తర్వాత అది అర్థం కాదు, దాంతో నోటికి వచ్చినట్టు చెబుతాడు, దాంతో భ్రష్టుడైపోతాడు. వివేక్ అలా కాదు, శాస్త్రాలను బాగా మథనం చేస్తాడు, తరచి దాని అర్థం తెలుసుకుని అప్పుడు తాను ధన్యుడై ఇతరులను ధన్యం చేస్తాడు. అటువంటి సాధకుడు హనుమంతుడు. ఇప్పుడు ఈ లంకానగరం అవగాహనకి అంత తేలికగా రాని ఒక గొప్ప శాస్త్రం వంటిది అన్నారు పరాశరులు. వారి కొన్ని లక్షణాలు చాలా గొప్పవి. శాస్త్రాల్లోకి అడుగు పెట్టడం అంత తేలిక కాదు. అడుగు పెట్టినా పైన కనబడేదోటి లోపల కనబడే అర్థం ఒక రకంగా ఉంటుంది. అందువల్ల అర్థం కాని గహనమైన అంత తేలికగా అందులో అడుగు పెట్టినా మనకి కొరుకుడు పడని శాస్త్రం వంటిది లంక. ఎందుకని అంటే లంక అంటేనే మన శరీరం అని చెప్పాను కదా, లం అంటే భూమితత్వం, అది కలిగినది లంక. లం కరోతీతి లంక అని, లం అనే బీజమునకు భూమి భూతత్వం అది కలిగినది లంక. మనందరం భూతత్వం కలిగిన జీవులం. ఈ జీవుల లక్షణం ఏమిటంటే ముందుగా తొందరపడి ఇదంతా అనుకుంటాడు, ఆ తర్వాత ప్రమాదం తెచ్చుకుంటాడు. హనుమంతుడు దీనికి అతీతుడు. అందుకే ఆయన అసలు జయించగలమా లేదా అని కొంచెంసేపు ఆలోచన చేశాడు. ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు. అస్తమిస్తున్న సమయంలో ముందేమో పెద్ద శరీరం ఉదధిని లంఘించడానికి త్రికూటం మీద దిగ్గానే అసలు స్వస్థరూపం ధరించాడు, స్వీయ రూపం ధరించాడు. ఇంత రూపంతో కూడా లంకానగరంలోకి వెడితే ప్రమాదము, నా కళేబరం సహజంగా పెద్దది కాబట్టి ఇంకొంచెం తక్కువ శరీరంతో వెడితే బాగుంటుంది అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు ఆయన, లంకానగరాన్ని తేలిగ్గా చూడడానికి వీలుగా సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్రస్సన్ బభూవద్భుత దర్శన. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో దేహాన్ని సంక్షిప్తం చేసుకున్నాడని నిన్నటి వరకు మనం చెప్పుకున్నాం. ఎంత రూపం ధరించాడు? వృషదంశక మాత్ర. వృష అంటే ఎలుక, చుంచు, దాన్ని దంశక పట్టి చటుక్కుని తినేటటువంటి పిల్లి. ఎలుకల్ని నిశ్శబ్దంగా వెళ్ళి పట్టుకునే పిల్లి ఎంత ఉంటుందో అంత శరీరం ధరించాడు. పిల్లి అవలేదు, పిల్లి ఎంత శరీరముతో ఉంటుందో అంత ప్రమాణము గల శరీరమునకు తన శరీరాన్ని కుదించుకున్నాడు, తగ్గించుకున్నాడు. మళ్ళీ మళ్ళీ రెండు మూడు సార్లు చెప్తాను, నిన్న చెప్పాను మీకు, పిల్లి కింద మారిపోయాడని ఎవరన్నా చెబితే అది అబద్ధం. అసలు పిల్లి కింద ఎందుకు మారుతాడు ఆయన? పిల్లి ఎంతటి శరీరం అన్నమాట, అంత తక్కువ శరీరానికి తన శరీరాన్ని కుదించుకున్నాడు. దీనికి ఏమని పేరు? యోగాభ్యాసంలో ప్రత్యాహారము. ప్రాణాయామంలో శరీరం పెద్ద చేసుకుంటాం, ప్రత్యాహారం అంటే కుంచుకోవటం అన్నమాట. ఎంత చిన్న రూపమైనా ధరించగలరు ప్రత్యాహారంలో. ఎంతెందుకు? మసికమంత రూపం కూడా ధరించేట ఒకప్పుడు నారదుడు ప్రత్యాహార శక్తితో. అలాగే కొంతమంది రాక్షసులు కూడా యోగాభ్యాసం చేసి పార్వతీదేవి స్నానం చేస్తూ ఉంటే దోమంత రూపాలతో అక్కడికి వెళ్ళారు. అయితే నందీశ్వరుడికి తెలుసు కనుక తోకతో ఒక దెబ్బ కొట్టాడు, దోమలుగా ఉన్నప్పుడే పచ్చడైపోయారు వాళ్ళు. కాబట్టి ప్రత్యాహారం గొప్పదే. ఆ ప్రత్యాహారం తన కోసం కాకుండా లోకోపకారం కోసం మాత్రమే వినియోగించాలి. ఈయన రామార్థం, సీతార్థం, వానరార్థం ప్రత్యాహార శక్తితో పిల్లి అంతటి శరీరాన్ని కుదించుకున్నాడు. ఇక్కడే బభూవ అద్భుత దర్శన అనే మాట చాలా గొప్పది. మంచి నేత్రములు కలిగిన వాడని అర్థం, ఆశ్చర్యకరమైన కళ్ళు కలిగిన వాడు. దర్శనము అంటే కన్ను. చీకటిలో కూడా, కటిక చీకటిలో కూడా మూల మూలలకి దృష్టిని ప్రసరించి చూడగలిగే శక్తి ఉన్న కళ్ళు అద్భుత దర్శనములు. కొంతమంది కళ్ళు ఉంటాయి పిల్లి కళ్ళలాగా, వాటి వల్ల లాభం కూడా ఉంది. అలా చూసాడంటే ఏమో లేదుందో కనిపెడతారు. ఒక్కొక్కడు ఎదురుగుండా ఉన్నవాడు కూడా గుర్తుపట్టలేడు. ఏం చేస్తాం, కాలప్రభావం అది. హనుమంతుడు ఎక్కడున్నా సరే చూడడానికి వీలుగా, సీత ఎక్కడో ఏమోలుందో ఏం తెలుస్తుంది ఎవరికైనా, చెట్టు కింద ఉందో పుట్ట కింద ఉందో అంతఃపురంలో ఉందో మరో చోట ఉందో ఎక్కడున్నా నిశితమైన దృష్టిని ప్రసరింపచేసి చూడడానికి వీలుగా అద్భుత దర్శనుడయ్యాడు. అద్భుత దర్శనుడు అంటే విచిత్రంగా కనబడుతున్నాడు అని అర్థం. ఒక్కొక్కడిని చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది, భలే ఉన్నాడరా వీడి రూపం బాగుందిని అనిపిస్తుంది. అలా ఎవడి రూపమైనా మనకు ఆశ్చర్యం కలిగిస్తే వాడు కూడా అద్భుత దర్శనుడే. అంటే గొప్ప కళ్ళు కలిగిన వాడని ఒక అర్థం, రూపం ఆశ్చర్యంగా ఉందని ఒక అర్థం. అంత రూపాన్ని ఆ మహానుభావుడు ధరించాడు. ఇప్పుడు సరిగ్గా సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూర్యుడు అస్తమించడానికి 10 నిమిషాల ముందు నుంచి తర్వాత సూర్యుడు అస్తమించాక 10 నిమిషాల వరకు ప్రదోషకాలము అని శుక్రాచార్యుడు చెప్పాడు. అదే బృహస్పతి ఏమంటున్నాడు, సూర్యాస్తమయమునకు 18 నిమిషాల ముందు నుంచి సూర్యాస్తమయమయ్యాక 18 నిమిషాల వరకు ప్రదోషకాలం అన్నాడు. వరాహమిహిరుడైతే 28 నిమిషాలు ఇటు 28 నిమిషాలు అటు కూడా ప్రదోషకాలమే. అనగా ఉదాహరణకి 6 గంటల 47 నిమిషాలకి ఇవాళ సూర్యాస్తమయం అన్నాడు అనుకోండి క్యాలెండర్లో, ఇవాళైతే 6:37 అనుకుంటాను. 6:37కో 6:47కో అంటే దానికి ఇటరగంట ఇంచుమించుగా తీసుకొచ్చన్నాడు వరాహమిహిరుడు. కానీ బృహస్పతి శుక్రాచార్యులు ఒకడు 18 నిమిషాలు ఒకరేమో 20 నిమిషాలు చెప్పారు. ఏదేమైనా కొంచెం ఇంచుమించులో ఆ సమయాన్ని మనం ప్రదోషకాలం కింద భావిస్తాం. సూర్యుడు ఎర్రగా అస్తమించే సమయానికి కొంచెం అటు ఇటు కూడా ఆ సమయంలో హనుమంతుడు ఆ లంకానగరం దగ్గర గంట వచ్చాడు. ఇప్పుడు త్రికోట పర్వతం మీద ఉన్నాడుగా, అక్కడి నుంచి లంకానగరపు కోట గోడ దగ్గరకు వచ్చాడు. సువిభక్త మహాపథాం, ఇప్పుడు లంకానగరం దగ్గరకు వస్తూ చూశాడు ఆయన. 4 దారులు ఉన్నాయి చుట్టూత, కోట చుట్టూత బాగా విభజింపబడిన మహామార్గములు కలది. అంటే ఏ రోడ్డుకి ఆ రోడ్డు డివైడర్లు వేశారు, అప్పటిది ఈ డివైడర్ సిస్టమ్. అది సువిభక్త అనగా మధ్యలో విభజింపబడి ఇటు వెళ్ళే వాళ్ళు అటు ఇటు వెళ్ళే వాళ్ళు ఇటు దేనికి దానికి సంబంధం లేకుండా ఉన్న మార్గములు కలిగితే దాన్ని సువిభక్త చక్కగా విభజింపబడిన మహాపథము కలిగిన నగరం అన్నారు. చాలామంది తెలియక ఇప్పుడంటే డివైడర్లు పెట్టుకున్నామండి పూర్వకాలంలో లేవండి అంటున్నారు, ఒట్టి భ్రమ. లంకానగరంలో కూడా ఈ కుడివైపు నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళకి ఎడంవైపు నుంచి వెళ్ళే వాళ్ళకి మధ్యలో పెద్ద గోడలా ఉండి అక్కడ అన్ని చెట్లు ఉండేవని, ఆ చెట్ల మీద నుంచి వచ్చే గాలి అందరినీ చల్లబరిచేదని, ఏ మార్గం ఆ మార్గమే, అటు వెళ్ళే ఏనుగులటే ఇటు వెళ్ళే ఏనుగులు అటు వెళ్ళేవి. ఒక్కొక్కప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆడ ఏనుగులన్నిటినీ ఎడంవైపు మార్గంలో అటు పట్టుకుపోయేవారట, కుడివైపు మగ ఏనుగులు పట్టుకెళ్ళేవారట. ఎందుకంటే ఈ 2 ఏనుగులు ఎదురు పెడితే ఒకదాని మీద ఓడిపడి అసలు సైనికులు కింద పడగొడతాయి. అంత చాకచక్యాన్ని వహించాడు అని చెప్పారు మన పురాణాల్లో. మహామేధావులండి బాబు, వాళ్ళ యుద్ధ నీతి, అసలు నగరాలని నిర్మించే విధానం అత్యాశ్చర్యకరంగా ఉంటుందన్నమాట. పశ్చిమద్వార రహిత అంటే ఒక నగరానికి పశ్చిమద్వారం లేకుండా కేవలం తూర్పు వైపు దక్షిణం వైపు ఉత్తరం వైపు మాత్రమే ద్వారాలుంటే అటువంటి నగరంలో ఉన్న వాళ్ళకి మంచి ప్రయాణ సౌకర్యం ఉంటుంది. అంటే పశ్చిమం వైపు ఇంకా కాంపౌండ్ వాల్ ఉండకూడదు. అలా ఉన్నటువంటి ఇళ్ళు ఇప్పటికి కూడా మొత్తం వెస్ట్ అంతా మూసేస్తే వాళ్ళకి వాహన సౌకర్యం ఉంటుంది. ఆర్టీసీ వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు కూడా ఏ హరిప్రసాద్ గారు మా కారులో వెళ్ళండి అంటారు, హాయిగా వెళతారనమాట. వేళకి వాహనం వచ్చి పడుతుంది అని చెప్పారు. ఎప్పుడు పశ్చిమం వైపు కాంపౌండ్ వాళ్ళు ఉంటే, తలుపు లేకుండా ఉంటే. అదే దక్షిణ ద్వార రహిత వర్ధమానాధన ప్రద, బృహస్పతి గారు ఇవన్నీ వాస్తుశాస్త్రంలో అత్యద్భుతంగా చెప్పాడు. దక్షిణం వైపు పూర్తిగా కాంపౌండ్ వాళ్ళు ఉండి అటువైపు డోర్ లేకపోతే ఆ ఇంట్లో ఉన్నవాడికి ఆ నగరంలో ఉన్నవాడికి సంపదలు బాగా పెరుగుతాయి. ఇంకా ప్రాగ్ద్వార ద్వార రహిత అంటే తూర్పు దిక్కున అసలు పూర్తిగా కాంపౌండ్ వాళ్ళు ఉండి డోర్ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ప్రజాహిత సత్సంతానం ఉంటుంది, కొడుకులు పుడతారు. ఉత్తరం వైపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మూసేయకూడదు, మిగతా 3 వైపులో కూడా మూయొచ్చు. అందుకు చెబుతున్నాను ఈ మాట నేను, తూర్పు దిక్కున డోర్ లేకపోతే డేంజరట అని చెప్పేవాడు సగం సగం అరకొర మనిషి అని అర్థం అనమాట. బృహస్పతి కంటే ఈ సృష్టిలో ప్రమాణం చెప్పేటటువంటి వ్యక్తి మరొకడు లేడు, ఆయన తర్వాత ఎవరైనా సరే. అందులో పెద్ద పెద్ద గృహాలు ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి, కానీ గృహ సముదాయములకు ఇది వర్తించదు అన్నాడు. గృహ సముదాయములంటే అపార్ట్మెంట్స్. ఈ అపార్ట్మెంట్లు కంపార్ట్మెంట్లు కనుక దానికి మాత్రం ఇవి పట్టించుకోవద్దు, ఒక్క నైరుతిలో మాత్రం తలుపు లేకుండా ఉంటే చాలు. కాబట్టి హాయిగా అపార్ట్మెంట్లో ఉన్నవాడు నిశ్చింతగా ఉండండి, మీరేం బెంగెట్టుకోకండి. కాకపోతే దానికి శుభముహూర్తం ఉంటే చాలు. ఇవన్నీ
స్వయముగా మహానుభావుడు బృహస్పతి చెప్పాడు. దానిని మనకి సుందరకాండలో వాల్మీకి మహర్షి చూపించాడు. ఎందుకంటే వాల్మీకి బృహస్పతి అంటే చాలా గౌరవం. ఆయన శాస్త్రములు సాధ్యమైనంత వరకు మనకి రామాయణంలో ఎక్కడికక్కడ చొప్పించి రాశాడు ఆయన. మీరు చూడండి ఎక్కడికక్కడ, స్వప్నాధ్యాయం కానీ, శకున ప్రకరణం కానీ, ఈ ప్రదోషాది కాలాలు కానీ, ఇవన్నీ కూడా చొప్పించాడు. ఈ ప్రదోషకాల సమయానికి నాలుగు వైపులా దారులుండి మంచి మధ్యలో విభజనలు ఉండి దక్షిణం వైపు ద్వారము ఏమాత్రము లేకుండా ఉన్న లంకానగరం దగ్గరకు వచ్చాడనమాట. అందుకే అక్కడ పదే పదే వాల్మీకి సుందరకాండలో వర్ధమాన అంటాడు. అంటే లంకానగరం వర్ధమానము, దక్షిణం వైపు మాత్రం దానికి ఎక్కడ తలుపు లేదు అన్నాడు. ఇప్పుడు అక్కడికి వచ్చాడు ఆయన. ఇప్పుడు లోపల మళ్ళీ ఈయనకు చిన్న అనుమానం వచ్చింది. ఇది ప్రదోషకాలం, అంటే సూర్యుడు అస్తమిస్తున్న కాలం. ఈ కాలములో శాస్త్ర ప్రకారం కొన్ని పనులు చేయకూడదు. అందులో హనుమంతుడు మొట్టమొదట చదువుకున్నది బృహస్పతి దగ్గర, రెండోసారి చదువుకున్నది సూర్యుడి దగ్గర. ఇద్దరూ ఒకటే శాస్త్రం చెప్పారు. ఎప్పుడు ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో ఇటువంటి వాటన్నిటినీ కూడా స్మృతులలోనూ మనుస్మృతిలో బాగా చెప్పారు. కాలము చాలా జాగ్రత్తగా ఎరిగి మెలిగితే శుభం పొందుతాడు, గుర్తుపెట్టుకోండి. కాలాన్ని ఇష్టం వచ్చినట్టు వ్యర్థం చేస్తే, చెయ్యకూడని సమయాలలో కొన్ని పనులు చేస్తే అప్పుడు ఆ వ్యక్తి యావజ్జీవితం నరకం వంటి శిక్షణ అనుభవిస్తాడు. దుఃఖం తప్ప సుఖం ఉండదు వాడికి. అందులో ఏమిటనమాట, భోజనం మైథునం యానం అభ్యంగం హరిదర్శనం అన్యాని శుభకార్యాణి ప్రదోషే నతు కారయేత్. సూర్యభగవానుడు చెప్పాడు, యాజ్ఞవల్క్య స్మృతిలో ఉంది, బృహస్పతి స్మృతిలో ఉంది, ఇంకా జ్యోతిష శాస్త్రాల్లోనూ ఉన్నది. ఏమని అంటే, ప్రదోషకాలంలో భోజనం, ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు. సరిగ్గా సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు అన్నం తినకూడదు. అందుకే ఒక 10 నిమిషాలు ముందో వెనకో చూసుకోవాలి. మైథునం స్త్రీ సంభోగం వంటి కార్యక్రమం పనికిరాదు. యానం ఒకచోట నుంచి ఒకచోటికి ప్రయాణం పనికిరాదు. ఇంట్లోంచి కదలకూడదు. ఆ సమయంలో సంధ్యావందనం చేయాలి, అర్ఘ్యప్రదానమే చెయ్యాలి. అయ్యి సరి మధ్యాహ్నం దొరికింది కదా అని బస్సు రైలు ప్రయాణం చేయకూడదు. ముందు ప్రయాణం అయితే దారిలో సంధ్యా సమయం వస్తే అది మళ్ళీ ప్రమాదం కాదు, సరిగ్గా ఆ టైంలో బయలుదేరకూడదు. ఏమండి 6 గంటలకేనండి సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ అంటే 5 గంటలకు వెళ్ళిపోవాలి. అందుకే మధ్యలో ప్రయాణం వస్తే దోషం కాదు, బయలుదేరడం మాత్రం ఆ సమయంలో చేయకూడదు. అభ్యంగం తలంటుకుని స్నానం చేయడం పనికిరాదు. తలకి నూనె రాసుకోవడం, మర్దనాలు చేయించుకోవడం, ఈ అభ్యంగనాదులు పనికిరావు. హరిదర్శనం విష్ణుమూర్తిని చూడకూడదు ఆ సమయంలో. ఇంకా అన్యాని శుభకార్యాన్ని, ఇంకా ఎన్నో శుభకార్యములు ప్రదోషే నతు కారయేత్, ప్రదోషకాలములో చెయ్యరాదు. ప్రదోషకాలంలో చెయ్యదగినవేమిటి, శివదర్శనం. ప్రదోషకాలంలో సంధ్యానటుడు ధూర్జటి, ఆ టైంకి మాత్రం ఎక్కడున్నా శివుడి ఆలయం తీయవలసిందే. సూర్యాస్తమయానికి అరగంట ముందు శివాలయం తెరిచి ఉంచకపోతే ఆ శివాలయంలో శివుడు ఉండను, నా శక్తిని ఉపసంహరించేస్తాను అని చెప్పాడు మనకి. మనకి భాగవతంలో కూడా ఇదిగో, అరవిందానన వీడి నీ మరది, స్వయంగా కశ్యప ప్రజాపతి దితితో ఇదిగో నీ మరిది, ఈశ్వరుడు సతీవల్లభుడు వస్తున్నాడు, ఈ సమయంలో మనం శివదర్శనం చెయ్యాలి, సంధ్యావందనం చెయ్యాలి, అర్ఘ్యప్రదానం చెయ్యాలి, ఇంకా సత్కార్యక్రమాలు చెయ్యాలి, ఇంట్లో కూర్చుని భక్తితో భగవన్ నామం చెయ్యాలి, నువ్వేమో నన్ను మైథునానికి పిలిచావు, ఇది ప్రమాదం అని చెబితే వినిపించుకోలేదు. అదిగో ఆ సంధ్యా సమయంలో దితి భర్తృ సంభోగం కోరడం వల్లే హిరణ్యాక్ష హిరణ్య కశిపులు పుట్టుకొచ్చారు. భాగవతంలో తృతీయ స్కంధంలో ఈ కథ ఉన్నది. మహాప్రమాదకరమైన కాలం అది, సక్రమంగా వినియోగించాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి మాత్రం ఆ సమయంలో అర్చన చేయటం కానీ లేదా ఆయన్ని దర్శనం చేయటం కానీ చేయాలి. అందుకే సరిగ్గా ప్రదోష సమయానికల్లా శివాలయానికి మాత్రం వచ్చి దర్శనం చేసుకుంటే అది మహాయజ్ఞం సమానం. హరిదర్శనం పనికిరాదు. హరికి ప్రదోషకాలం దాటాక, శివుడికి ప్రదోషకాలంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం ఉంటుందన్నమాట. అందువల్ల ఈ కార్యక్రమములు నిషేధములు. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం రావాలి. హనుమంతుడికి ఏ అనుమానం వచ్చిందో అది మనకి రావాలి. గురువుగారు కరెక్ట్గా 6:30కే ఉపన్యాసం పెట్టారు, మరి మేము ఇంటిలో నుంచి బయలుదేరాలా? ఇది భగవంతుని కథ. భగవత్ కథ వినడానికి, శివాలయ దర్శనం చేయడానికి, అమ్మవారు సరస్వతిని కానీ పార్వతీదేవిని కానీ లక్ష్మిని కానీ చూడడానికి లేదా గురువుల దర్శనానికి రావడానికి వచ్చేటప్పుడు ప్రదోషో నతు బాధతే, ప్రదోషకాలం బాధించదు. కాబట్టి ఖచ్చితంగా రావాలి. అంటే నాకంటే 10 నిమిషాలు ముందు రావాలి. నేను వచ్చి అరగంట నిలబడ్డాక
నా పాటలు నేను పడ్డాక అప్పుడు మీరు వస్తే అప్పుడు ప్రదోషకాలం మిమ్మల్ని కొంచెం బాధిస్తుంది, ఎక్కువ కాదులేండి, నేను కాస్త జాగ్రత్త పడతాను, ఎందుకంటే ఎందుకైనా మంచిది మిమ్మల్ని దీవించాలి గనక. ఏమేమి చెయ్యొచ్చు ప్రదోషకాలంలో, ఎవరెవరికి మినహాయింపులు ఉన్నాయి? హనుమంతుడు ఇంత జాగరూకుడు అయ్యాడు కాబట్టి ఆయన జ్ఞాని అన్నారు. అర్చకాన్ పరిచారాంశ్చ వైష్ణవాన్ జ్ఞానినో యతీన్. గుళ్ళల్లో అర్చన చేస్తారు చూసారా, ఆ అర్చకులకి ప్రదోషకాలము మినహాయింపు, వాళ్ళని ఏమీ చెయ్యదు. ప్రదోషకాలంలో ప్రయాణం చెయ్యకూడదు అనేది ఇతరులకు తప్ప అర్చకులకి ఎక్సెప్షన్ అన్నమాట. వాళ్ళకి మినహాయింపు కేసులు ఉంటాయి కొన్ని. వీరు మాత్రం ఆ సమయంలో ప్రయాణం చేసి గుళ్ళోకి వచ్చి గుడిని తుడిచి తలుపులు తీయవచ్చు. వాళ్ళు మాత్రమే విష్ణు దర్శనం చేయొచ్చు, ఎందుకంటే విష్ణు దర్శనం ప్రదోషకాలంలో అర్చకులకి చాలా గొప్ప. అప్పుడు తలుపు తీసి దర్శనం చేసి ఆ తదనంతరం భక్తులకి దర్శనం ఇచ్చేలా చేస్తే వాళ్ళకు పుణ్యం. ఇంక ఇళ్లల్లో పనిచేసే పరిచారకులు ఉంటారే, అటువంటి పరిచారకులకు కూడా, వాళ్ళకు కూడా ప్రదోషకాలంలో ప్రయాణం చెయ్యొచ్చు అన్నారు. ఎందుకంటే పరిచారకులు లేకపోతే ఇబ్బంది, చాలా పనులు సాగవు కనుక. వైష్ణవులకి కూడా ఈ ప్రదోషకాలం ప్రయాణానికి నిషిద్ధం కాదు, అందువల్ల వైష్ణవులు కూడా ప్రదోషకాలంలో ప్రయాణం చెయ్యొచ్చు. జ్ఞానినః, జ్ఞానం కలిగిన వాడికి, పౌరాణికులు కానీ వేదం బాగా అర్థం తెలిసిన వాళ్ళు లేదా నిరంతరము నిర్గుణ పరబ్రహ్మోపాసన చేసేవారు, ఇటువంటి వారు ప్రదోషకాలంలో ప్రయాణం చెయ్యొచ్చు. యతులకు, సన్యాసులకు అసలు ఈ నియమమే లేదు, అందుకే సన్యాసులు నిశ్చింతగా ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అందులో సద్గురువులకి సంధ్యా సమయంలో ఎక్కడికైనా వెళ్ళేది అధికారం, ఎందుకుందంటే వాళ్ళు ఆ కాసేపు రుద్రస్వరూపులు అవుతారట. వాళ్ళ దర్శనం కూడా మనకి చాలా మంచిది, అందుకే గురువుల దర్శనం సంధ్యా సమయంలో చెయ్యండి అన్నారు. దాసీ దాసాధికాంశ చేయవ, దాసీజనం దాసజనం వీళ్ళకు కూడా ప్రదోషో నతు బాధతే, ప్రదోషకాలం ఏమీ చెయ్యదు వారిని. అనగా ఆ సమయంలో వాళ్ళు తిరగచ్చు, ప్రయాణం చెయ్యొచ్చు, వాళ్ళు అన్నం తినచ్చు, వాళ్ళు ఏ పనైనా చెయ్యొచ్చు, వీళ్ళకి మాత్రం శుభ్రంగా యథేచ్ఛగా చెయ్యొచ్చు అని బృహస్పతి గారు ఎక్సెప్షన్ కేసులుగా, మినహాయింపు కేసులుగా వాళ్ళని అనుజ్ఞ ఇచ్చి చెయ్యమన్నాడు. తక్కిన వాళ్ళు చేయకూడదు. అందుకే హనుమంతుడు ప్రదోషకాలం నేను ప్రయాణం చేయకూడదు, అందులో కోటలోకి అడుగు పెట్టకూడదు నిజానికి, కానీ నేను వెళ్ళొచ్చు అని మళ్ళీ ఏమనుకున్నాడు, ఒకటి నేను అర్చకుణ్ణి రాముడికి, విష్ణుభక్తుడి గనక వైష్ణవుణ్ణి, జ్ఞానిని అని ఆయన అనుకోలేదు, పాపం మహాత్ముడైనా ఆయన జ్ఞాని అని తన తాను అనుకోడు, ఇతరులు పొగడాలి తప్ప. నేను బ్రహ్మచారిని యతిని, నాలుగవది దాసదాసీ జనాలు లాంటి వాణ్ణి, పరిచారకుణ్ణి, ఎప్పటికప్పుడు దాసోహం కోసలేంద్రస్య అనుకుంటున్నాడు కదా ఆయన, కాబట్టి తనను తాను దాసుడు అనుకుంటున్నాడు కాబట్టి దాసులు ప్రదోషకాలంలో ప్రయాణం చేయొచ్చు, ఇతరులు చేయకూడదు. కానీ ఇన్ని కారణముల చేత నేను ప్రదోషకాలములో వెళ్ళొచ్చు. అన్నిటికీ మించి ప్రభువు ఆజ్ఞాపించినా గురువు ఆజ్ఞాపించినా నిషిద్ధమపి కర్తవ్యం. బ్రహ్మాండ పురాణంలో ఉత్తరాఖండంలో నిషిద్ధములు కూడా చెయ్యొచ్చు, ఎప్పుడు గురువుగారు ఆజ్ఞాపిస్తే. మీ గురువుగారు ఇది చెయ్యండి అంటే అది ఎంత దరిద్ర పనైనా చేసేస్తే పుణ్యం తప్ప పాపం రాదు. అలాగే తన ప్రభువు తన యజమాని ఆజ్ఞాపిస్తే వర్కర్ చేసి తీరాలి, పనివాడు ఈ పని చెయ్యని అనకూడదు, అది నిషిద్ధమైన కర్తవ్యమే, ప్రదోషకాలంలో అది చెయ్యవచ్చును. ఇన్ని కారణాల చేత ఆయన నగరద్వారం దగ్గరకు వచ్చాడు. చిన్న శరీరముతో నగరద్వారం దగ్గరకు వచ్చి ఒక్కొక్క నగిషీ పని, తలుపులు ఎక్కడున్నాయి, ఏ వేపు నుంచి లోపలికి వెళ్ళొచ్చు, ద్వారం గుండా వెళ్ళనా అద్వారం గుండా వెళ్ళనా, ఇలా వెతుక్కుంటూ వచ్చాడు. ప్రాసాదమాలా వితతాం స్తంభై కాంచన రజతై శాతకుంభమయైర్జాలై గంధర్వ నగరోపమం. చాలా ఆశ్చర్యకరమైన విశేషం వాల్మీకి ఇక్కడ రాశాడు. ఇప్పుడు లంకానగరం కొంచెం దగ్గరకు వచ్చాక చూశాడు ఆయన, పెద్ద పెద్ద భవనాలతో ఉంది, మామూలు భవనాలు కావు, ఆకాశాన్నంటుతున్న భవనాలు. ప్రాసాద మాలా వితతాం అంటే భవనములు ఒక దండ కింద ఉన్నాయట, దండలో ఎన్ని పువ్వులు ఉన్నాయి విడివిడిగా ఒక్కొక్క మల్లె పువ్వు, అలా పువ్వులతో దండగుచ్చినట్టుగా లంకానగరం అంతా భవనాలతో దండగుచ్చారన్నట్టుగా ఉంది. అన్ని భవనములు ఉన్నాయన్నమాట, వరసగా ఉన్నాయి క్రమశిక్షణగా. ఈ భవనాల్లోంచి భవనాల్లోకి వెళ్ళడానికి వందేసి అంతస్తుల భవనాలు, 120 అంతస్తుల భవనాలు, 8 అంతస్తుల భవనాలు, 10 అంతస్తుల భవనాలు, ఈ భవనం పక్కన భవనం, భవనం పక్కన భవనం ఉన్నా ఒకదానిలో నుంచి మరొక దాంట్లోకి వెళ్ళడానికి తాత్కాలిక మార్గాలు ఉన్నాయి, హౌరా బ్రిడ్జి లాంటివి. అనగా ఇందులో 8 అంతస్తులు ఉన్నావిడ, అందులో ఉన్న 8 అంతస్తులోకి వెళ్ళాలంటే మధ్యలో వచ్చిన వంతెన దింపుకోవచ్చట, ఇందులోంచి అందులోకి వెళ్ళి మాట్లాడుకుని వెళ్ళి ఇంటికి వచ్చేయచ్చు. పిన్ని గారు కాస్త కాఫీ ఇవ్వండి, కాఫీ పొడి ఇవ్వండి అంటే గరిటలు ఎక్కడి నుంచి చాచుకోక్కర్లేకుండా అవసరమైతే ఇటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు అనమాట. అంత ఏర్పాటు చేశాడు మహానుభావుడు. మయుడు అనేవాడు నిర్మించాడు, విశ్వకర్మ ముందు నిర్మించాడు. ఆ తర్వాత లంకానగరాన్ని రావణాసురుడు ఆక్రమించుకున్నాక సౌకర్యాలు బాగా పెంచాడనమాట. ఈ కింద నుంచి 100 అంతస్తులోకి వెళ్ళాలంటే ఎక్కక్కర్లేదట, మనకి లిఫ్టులు ఉన్నాయే, ఇలాంటి లిఫ్టుల్లాగే తాడుతో తిప్పితే రువ్వును పైకి వెళ్ళిపోతున్నాడు తొట్టి, అందులో కూర్చుని పైకి వెళ్ళిపోవచ్చు. సామాన్లు అలా పైకి తీసుకుపోవచ్చు. ఏనుగులు కూడా 100 అంతస్తులోకి తీసుకెళ్లే ఏర్పాట్లు ఉన్నాయండి ఆ భవనాల్లోకి. అటువంటి భవనములన్నిటిల్లోకి ఎప్పుడూ గాలి ధారాళంగా వస్తుంది, మంచి గాలి వస్తుంది, వెలుతురు వస్తుంది, అనేక రకాల ఆసనాలు ఉన్నాయి, సుఖంగా పడుకోవచ్చు, నిద్రించవచ్చు, స్నానాలు చేయొచ్చు, అన్ని పనులు విశాలమైన ఆ భవనాలలో ఎవడైనా సుఖంగా చేసుకోవడానికి వీలుగా ఉందన్నమాట. అటువంటి ఈ ప్రాసాద మాలా వితతాం భవనముల యొక్క దండను చూచాడు ఆయన, గుదిగుచ్చినట్లున్నాయన్నమాట చక్కగా. అవన్నీ ఎటువంటి వరసగా కాంచనయీహి బంగారాలతో నిర్మింపబడున్నాయి. కేవలం బంగారమేనా, శాతకుంభమయ్యైర్జాలయీహి, శాతకుంభము అంటే వెండి, కొన్ని చోట్ల వెండి, కొన్ని చోట్ల బంగారం, రేకులలా తాపడం చేసేశారు. పెద్ద పెద్ద కట్టడాలు పైనుంచి కింద దాకా పూర్తిగా బంగారంతో నింపబడి, కొన్ని చోట్ల వెండితో నింపబడి ఉన్నాయి తప్ప ఇంకా అమూల్యమైన ధాతువులే తప్ప సాధారణ ధాతువులతో ఏ కోట భవనము కప్పబడి లేదు. అంటే ఎత్తడి, వెండి ఇటువంటివి కొంచెం తక్కువ మూల్యం కలిగినవి లేవు. మహాద్భుతమైన బంగారము, నవరత్నాలు, తర్వాత కొంచెం కేటగిరీలో వెండి వరకు ఇచ్చారు. ఇక తక్కినటువంటి విలువ తక్కువ ఉన్నటువంటి ధాతువులు, ఇనుములు లాంటివి అక్కడ లేవు, అన్నీ అమూల్య ధాతువులే. ఆ ధాతువులతో నగరం ధగధగలు ఆడిపోతున్నది. ఇంకొక కొత్త మాట చెప్పాడు, గంధర్వ నగరోపమాం అన్నాడు. అనగా ఇక్కడ ఉంది టెక్నిక్ అన్నమాట, ఇది సాధారణ మేధావి రాయలేడని చెప్పాను. ఆకాశంలో ఒక్కోసారి మేఘాలు పైకి చూడండి, చాలా చిత్రంగా కనపడతాయి. కొన్ని మేఘములు ఏనుగుల్లా కనపడతాయి, కొన్ని మేఘాలు గుర్రాల్లా కనపడతాయి, కొన్ని గోవుల వలె కనపడతాయి, కొన్ని మంచి నగరంలా కనపడతాయి. ఆ నగరంలో కూడా తూర్పు వైపు ఏనుగులు, దక్షిణం వైపు గుర్రాలు, పడమర వైపు రథాలు, ఉత్తరం వైపు మానవులు ఉండి ఒక నగరాకారంలో మేఘాలు కనబడితే దానికి గంధర్వ నగరము అని పేరు. అలాంటి నగరం ఆకాశంలో కనబడినా, లేక భూమి మీద ఉన్న నగరం ఎక్కడైనా అలా కనబడినా కొద్ది రోజుల్లో చాలా ప్రమాదం వస్తుంది. భూమి మీద ఉన్న ఏ నగరమైనా సరే తూర్పు వైపు ఏనుగులు కనపడకూడదు, దక్షిణం వైపు గుర్రాలు కనపడకూడదు, పడమర వైపు రథాలు కనపడకూడదు, ఉత్తరం వైపు ఖాళీ నడకన వెళ్ళే భటులు కనపడకూడదు. అలా కనబడేటటువంటి నగరాన్ని గంధర్వ నగరము అంటారు. ఇది అపశకునము అని శాస్త్రం. దీని గురించి మహానుభావుడు శుక్రాచార్యుడు, అంతకంటే గొప్పవాడు గురువుగారు బృహస్పతి గారు, సూర్యభగవానుడు ముగ్గురు కూడా వాస్తు శాస్త్రాన్ని గురించి రాస్తూ ఈ మాట చెప్పారు. అనేన రత్నాకృతికే విరాజితే పురం పతాకాధ్వజ తోరణాన్వితం యదా తదా హస్తి మనుష్యవాజినాం పిబత్య సృగ్భూరి రణే వసుంధర. తూర్పు దిక్కున ఏనుగులు, దక్షిణం దిక్కున గుర్రములు, పడమర దిక్కున ఈ వాటిని ఏమంటారు సిబికలు, పల్లకీలు లేక రథాలు, ఈ రెండు, ఉత్తరం దిక్కున మానవులు, ఇవి ఉన్నటువంటి నగరం గంధర్వ నగరం అని పిలువబడుతుంది. ఇది హఠాత్తుగా ఎవరికీ దర్శనం ఇవ్వకూడదు. ఎవరికైనా హఠాత్తుగా ఇలా ఉంటూ దర్శనమిస్తే కొద్ది రోజుల్లో ఆ నగరం అంతా రక్తసిక్తం అయిపోతుంది. రణే అసృగ్భూరి వసుంధర అంటే రణభూమి అయిపోయి ఆ నగరం అంతా రక్తసిక్తం అవుతుంది. ఇప్పుడు హనుమంతుడికి ఈయన రాగానే, నిజానికి రావణుడు ఎప్పుడు ఇలా ఉంచడు, ఆ పూట హనుమంతుడికి కనబడేసరికి అలా దొరికిపోయాడనమాట వాడు. తూర్పు దిక్కున బో ఏనుగులు తిరుగుతున్నాయట, ఇందాక చెప్పినట్టుగా పడమర దిక్కున రథాలు కనపడుతున్నాయి, దాంతోపాటు పల్లకీలు కనపడుతున్నాయి. దక్షిణ దిక్కున గుర్రాలు తిరుగుతున్నాయి, ఉత్తరం దిక్కున రాక్షసులు తిరుగుతున్నారు. అరే ఇది గంధర్వ నగరం రా అనుకున్నాడు ఆయన. అదే సమయంలో పైకి చూశాడు, మేఘములు కూడా ఇలాగే ఆకారంలో కనపడ్డాయి గంధర్వ నగరంలా. అంటే ఈ నగరం రక్తసిక్తమై సర్వనాశనం అయిపోతోంది అనుకున్నాడు ఆయన. చూసారా భావిని ఎలా సూచించారు, ఇంత గొప్ప విషయం గంధర్వ నగరోపమాం అని రాశాడు ఆయన. మామూలుగా అయితే ఉంది గంధర్వ నగరంలో ఉందని చెబుతారు ఎవరైనా, ఇది అదృష్టవశాత్తు బృహస్పతి యొక్క శాస్త్రములు చదువుతున్నప్పుడు మనకు బయట పడుతుంది. అమ్మ నాకు చాలా కాలం క్రితం, ఓ రెండేళ్ల క్రితం ఆ శాస్త్రం చదువుతూ ఉంటే బృహస్పతి మహానుభవ ఇదే నువ్వు చెప్పింది, ఇందుకన్నమాట వాల్మీకి హనుమంతుడు వెళ్ళగానే ఇలా వర్ణించి గంధర్వ నగరోపమామన్నాడు అనిపించింది అనమాట. అనుక్షణం ప్రతి పదంలోనూ ఏదో ఒక శాస్త్రం ఉంటుందండి అయింది. అందుకే రామాయణం చెప్పడం కత్తిమెత్సం, ఎలా చెప్పినా పరమాత్ముడు అనుగ్రహిస్తాడు. కానీ ప్రతి పదము ఆయన ఆత్మనిరిగి తెలుసుకుంటే మనకి ఇంకా శుభం కలుగుతుందనమాట. ఏ రకంగా చదివినా రామాయణంలో ప్రత్యక్షరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. ఒకసారి చాలా కాలం క్రితం ఒక చోట పురాణం చెప్పాం, అందులో చదివినా చదవకపోయినా అర్థమున్నా లేకపోయినా ఒక్క అక్షరం విన్నా పద్యాలు విన్నా శ్లోకాలు విన్నా వాడు పవిత్రుడవుతాడు అని చెప్పాను. పాప ఒక అమాయకుడు అనుమానం కొద్దీ కింద మెసేజ్ కొట్టాడు యూట్యూబ్లో, ఏమని, ఏమండి పద్మాకర్ గారు శ్లోకాలు విన్నంత మాత్రం చేతే చదివితేనే మోక్షం వచ్చే పడమైతే పుణ్యం వచ్చే పడమైతే ఇంక యజ్ఞాలు ఎందుకండి అని. అప్పుడు మనం రామాయణాన్ని వాల్మీకిని శాస్త్రాలని నమ్మడంలా, ఇంక శాస్త్రాలని నమ్మని వాడికి ఇంక యజ్ఞాలు అయితే ఏమిటి, కర్మలు ఎందుకు. స్వయముగా బ్రహ్మంతటి వాడు ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం, ఒక్కొక్క అక్షరమే మహామహాపాతకాలు నాశనం చేస్తాయి, ఈ ప్రపంచమంతా కలిసినా రామాయణం పోగొట్టేంత పాపం చేయలేమట. మనందరం కలిసి ఇన్ని పాపాలు చేసినా ఆ పాపాలన్నీ రామాయణం ఒక్కరోజు విన్నా చదివినా పోతాయి. మనందరం రామాయణం చదవడం వల్ల పోయే పాపాలు చెయ్యలేం. అన్ని పాపాలు అసలు మన వల్లగా చేయడం అనమాట, అన్ని పాపాలను తొలగిస్తుందని అంతరార్థం. వాటిని మనం నమ్ముతున్నాం ఎందుకంటే రాసింది ఒకడు వాల్మీకి, మరొకడు ఆంజనేయుడు కూడా స్వయంగా సుందర హనుమద్ రామాయణంలో రాశాడు. అంతటి మహానుభావులు రాస్తే వాటిని నమ్మకపోతే నాస్తికులు. నాస్తికుల కోసం మనం ఎప్పుడూ పురాణం చెప్పం, మనం చెప్పేది వాటి మీద నమ్మకం ఉన్నవారి కోసమే. ధర్మ సందేహాలు ఎవరికి తీరుస్తాం, ధర్మం అంటే ఆలోచన ఉంటే. అసలు ధర్మమే లేదన్న వాడికి ఇక ధర్మం ఏమిటి, వాడి మొహానికి సందేహం ఏమిటి. అలాంటి మూడుల్ని విడిచిపెట్టేయండి అని ఎప్పుడో చెప్పారు వాల్మీకి. వాళ్ళ గురించి ఆలోచించండి, ఆలోచించవద్దు అసలు పొండి అన్నాడు ఆయన. ఇప్పుడు హనుమంతుడు చూశాక సందేహం లేదు, ఈ నగరం రక్తసిక్తం అవుతుంది, మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. ఎంతో పూర్వం కొంచెం అధైర్యంతో ఉన్నాడుగా, ఎవరు వస్తారు ఇక్కడికి, ఈ లంకా నగరాన్ని ఎవరు జయిస్తారు అనుకున్నవాడు మళ్ళీ కొంచెం ఆత్మధైర్యం తెచ్చుకున్నాడు. నిజమునకు నేయమన్యేన నగరీ శక్య ధర్షయితుం బలాత్ రక్షిత రావణ బలైహి ఉజ్జత ఆయుధధారిభి. పెద్ద పెద్ద ఆయుధాలు పుచ్చుకొని, కత్తులు పుచ్చుకొని, గదలు పుచ్చుకొని, ముసళాలు పుచ్చుకొని, కవచాలు పుచ్చుకొని, కేటకాలు పుచ్చుకొని, ఇంకా రకరకాల ధనుస్సులు పుచ్చుకొని, అస్త్రాలు శస్త్రాలతో ఉగ్రమైన ఆయుధాలతో భయంకరాకారులైన రాక్షసులు కోరలతో శిరస్సులతో పెద్ద పెద్ద పొట్టలతో లంకానగరం అంతా కాపలా కాస్తున్నారు. ఇంతమంది భయంకర రాక్షసుల చేత రక్షింపబడుతున్న ఈ లంకానగరాన్ని ఎవడు చుట్టుముట్టగలడు, చుట్టుముట్టినా ఎవడు జయించగలడు. కానీ జయించగలము, ఎందుకంటే మా వైపు ధర్మమున్నది, మాలో ఈ శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి లంకానగరానికి నాకంటే అవలీలగా రాగలిగే వాళ్ళున్నారు. వాళ్ళెవరెవరో ఆలోచనలో పెట్టుకున్నాడు ఆయన. కుముదాంగదయోర్వాపి సుషేణస్య మహాకపేహే ప్రసిద్ధేయం భవేద్ భూమి మైందద్విధయోరపి. ఒకడు కుముదుడు రాగలడు, ఇక వాలిపుత్రుడు అంగదుడు చెంగున దూకగలడు, ఆపై సుషేణుడు మహావీరుడు అతడు వస్తాడు. ఇంకా ఎవరు వస్తారు, భూలోకంలో బాగా ప్రసిద్ధికెక్కిన మైందుడు ద్విధుడు వాళ్ళు దూకగలరు. ఇది కాకుండా మా రాజుగారు ఉండనే ఉన్నాడు సుగ్రీవ మహారాజు గారు, ఆయన తలుచుకుంటే ఇదంతా సుగ్రీవుడు కూడా చటుక్కున రాగలడు. కుశపూర్వుడు అనేవాడు వస్తాడు, జాంబవంతుడు రాగలడు. నేను ఎలాగో ముందే వచ్చాను, మేం కొంతమంది రాగలం, మమ్మల్ని అందరినీ పక్కన పెడదాం. రాముడు తలుచుకుంటే రావాలంటే పెద్ద కష్టమా, ఒక్క అస్త్రం విడిచిపెడితే ఆ అస్త్రం ఆయన ఇక్కడికి తీసుకొస్తుంది. అందులో చాలా గొప్పది ఐషీకము అని ఒక అస్త్రం ఉన్నది. ఇషీక సంబంధమైనది ఐషీకం. దర్భలాంటి ఒక మంత్రం చదివి, దర్భలకి సంబంధించి కొన్ని మంత్రాలు ఉన్నాయండి వేదశాస్త్రాల్లో, ఆ మంత్రం చదివి బాణం విడిచిపెట్టినా లేక ఒక గడ్డిపరక విడిచిపెట్టినా ఆ గడ్డిపరక ఒక పెద్ద ఆసనంగా మారిపోతుంది. దాని మీద కూర్చుంటే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళచ్చు. అర్జునుడు పూర్వం అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడానికి ఇలాంటి మంత్రం చదివేవాడు. చదవగానే ఆ మంత్రం చదివి బాణం వేయగానే ఆ బాణం పెద్ద విమానంలో అయిపోయేది. ఆ విమానంలో అర్జునుడు కూర్చుని ఎక్కడికైనా వెళ్ళిపోయేవాడు. అవసరాన్ని బట్టి అలాంటి అస్త్రాలతో సముద్రంలోకి కూడా వెళ్ళాడు ఆయన. ఇలాంటి అస్త్రములు ఉన్న రాముడు లక్ష్మణుడు తలుచుకుంటే లంకానగరానికి రావడానికి ఒకళ్ళ సాయం కావాలా? అసలు అస్త్రములు కూడా వెయ్యాలా? మా రాముడు అడిగితే సముద్రుడు వినయంతో అయినా లేక భయంతో అయినా దారివ్వకుండా ఉంటాడా? మనం చూసాంగా, ముందు రాముడు వినయంగా అడిగాడు, దారివ్వలేదు. దెబ్బకి దెయ్యం దిగొస్తుందని బ్రహ్మాస్త్రం ఎక్కుపెట్టగానే గజగజ వణిగిపోతూ వచ్చాడు. ఏమి రాశారండి పోతన గారు అక్కడ? ఓ కాకుత్సకులేశ ఓ రఘుపతి ఓ దీనమందారనే నీ కోపం బున్నకెంత వాడ. రాముడు బ్రహ్మాస్త్రం ఎక్కుపెట్టగానే సముద్రుడు గజగజ వణికిపోయి మానవ రూపం ధరించి రెండు చేతులు జోడించి నమస్కరించి, రామచంద్ర బాబోయ్ రక్షించురాయన, ఓ కాకుత్సవంశకులేశ్వర రామచంద్ర ప్రభు, నువ్వెంత నేనెంత, నేను నీ కోపం ముందు ఎంతసేపు నిలబడగలుగుతాను, నువ్వు ఆగ్రహించావంటే సముద్రమంతా ఆవిరై బూడిదైపోతుంది, ఈ సముద్రం ఇసకపర్రైపోతుంది. నేను నీ మామగారిని కొంచెం గౌరవించడం అల్లుడి లక్షణం నాయన, ఎప్పుడూ నా మీదే పడతావు అని హడిలిపోయి దండం పెట్టి చివరికి దారిచ్చాడా లేదా? మా రాముడు తలుచుకుంటే భయంతోనో లేక భక్తితోటో సముద్రుడు దారివ్వక తప్పదు. ఇవన్నీ పక్కన పెడదాం. అసలు ఇక్కడికి రాకుండానే రామలక్ష్మణులు తమ అస్త్రశస్త్రాలతో అక్కడి నుంచే లంకానగరాన్ని సర్వాం లంకాం భస్మీకరిష్యత, లంకానగరం మొత్తం భస్మం చేసి పారేయగలరు, బూడిద చేసి పారేస్తారు. ఇంత శక్తి కలిగిన వాళ్ళు రామలక్ష్మణుల బలం నాకు తెలుసు. ఒక్క బాణంతో వాలిని పడగొట్టిన వాళ్ళు, ఒక బాణంతో ఏడు చెట్లు పడగొట్టిన మారాముడు తలుచుకుంటే ఈ లంక ఆగుతుందా? లంకానగరం చాలా గొప్పదే, బలమైనదే. ఇక్కడ శత్రువులు గట్టివాళ్ళే, కాపలా కట్టుదిట్టమే, ఎన్ని ఉన్నా ఇక్కడ అధర్మం, మా రాముడి దగ్గర ధర్మం అని మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. సమీక్ష్యతు మహాబాహో రాఘవస్య పరాక్రమం లక్ష్మణస్య చ విక్రాంతమభవత్ ప్రీతిమాన్ కపిహి. హనుమంతుడు చాలా సంతోషించాడు, మళ్ళీ ధైర్యం వచ్చింది, ప్రీతిమాన్ సంతోషం కూడా పొందాడు. మా రాముడి పరాక్రమం గొప్పది, మా లక్ష్మణుని పరాక్రమం ఇటువంటిది అని అవి తలుచుకుని మళ్ళీ సముత్సాహం పొందాడు. ఇక ఇప్పుడు ఏం చేశాడు? లంకానగరం లోపలికి దూకాలి. ఎట్నుంచి దూకుదాం? సాధారణంగా ద్వారం గుండా వెళ్ళకూడదు అని శాస్త్రం. అందుకని ద్వారం కాకుండా పక్కన ఎక్కడి నుంచి అయినా కాంపౌండ్ వాళ్ళకి దూకుదామా అని చూసుకున్నట్టు ఆయన. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి ఈయన రావడం, పెద్ద శరీరంతో త్రికూట పర్వతం మీద దిగడం, తర్వాత మళ్ళీ స్వీయ రూపం ధరించటం, మళ్ళీ స్వీయ రూపం నుంచి పిల్లెంత రూపం ధరించడం, ఇవంతా ఎవరో ఒకళ్ళు చూస్తున్నారు. అక్కడ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి లంకానగరానికి, కాకపోతే ఈ సీసీ కెమెరాల కంటే డేంజరస్ కెమెరా ఒకటి ఉంది అక్కడ, అది తెలియదు కానీ చాలామందికి. లంకానగరానికి ఒక అధిదేవత ఉన్నది, దాని పేరు లంక. అసలు లంకిణి అనే పదాన్ని ఎక్కడ మాట వరసకు కూడా వాల్మీకి మహర్షి సుందరకాండలో వాడలేదు, లంక అన్నాడు. కొన్ని పదాలు అలా పుట్టుకొచ్చాయి కాబట్టి లంకిణి శంకిణి ఇలాంటి పదాలని ఆ లంకాదేవతకి వాడకూడదు. ఆవిడ కూడా రాక్షస రూపంలో ఉంటుంది కానీ నిజానికి ఆమె ఒక క్షుద్ర దేవత, ఒక చిన్న శక్తి ఉన్న దేవత, గ్రామదేవత వంటిది అనమాట. మనకి పోలేరమ్మ ఇలాంటి దేవతలు ఎలా ఉన్నారో లంకానగరానికి కూడా ఆవిడ ఒక చిన్న దేవత. మహాశక్తులు ఉండవు కానీ కొన్ని శక్తులు ఉంటాయి, లంకానగరాన్ని కాపాడగలదు. అంతకంటే గొప్ప శక్తి వస్తే ఓడిపోనుగలదు. అటువంటి శక్తి ఆవిడ లంక అధిదేవత. అందుకే ఎక్కడికక్కడ లంకాసా కామరూపిణి, లంక అధిదేవత ఇన్ని మాటలతో వాడారు. ఈయన అక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి గుచ్చి గుచ్చి అన్ని వేపుల నుంచి చూస్తోంది, మొత్తం లంకానగరం నాలుగు వేపుల కాంపౌండ్ వాళ్ళంతా పరికించి చూస్తూనే ఉంటుందిట. ఆవిడ అనుజ్ఞ లేకుండా లంకానగరంలోకి దోమ కూడా అడుగుపెట్టలేదు. అడుగుపెట్టిందా చచ్చిపోవలసిందే. అథశా
హరిశార్దూలం ప్రవిశంతం మహాబలం నగరీ స్వేన రూపేణ దదర్శ పవనాత్మజం. ఈ వాయుపుత్రుణ్ణి వానరశ్రేష్ఠుణ్ణి లంకానగరంలో అడుగుపెట్టి రూపాన్ని కుంచుకున్నవాణ్ణి, లంకని పరికించి చూస్తున్నవాణ్ణి, అసలు రూపం ధరించి చూసింది లంక. నగర రూపంలో ఉన్నప్పుడు చూడలేదు, అందుకనే నగర రూపాన్ని విడిచిపెట్టి స్త్రీ రూపం ధరించి అతన్ని జాగ్రత్తగా చూచింది. ఓరో వీడెవడో వానరుడు వచ్చాడు, ఇందాక నుంచి లంకలోకి అడుగు పెట్టాలనుకుంటున్నాడు, వీడెవడో శత్రు గోడచారి అనుకుని పరికించి చూచింది. టక్కున ఎదురుగుండా ప్రత్యక్షమైంది. ఈయన లోపలికి దూకుతాడు అనుకున్న సమయానికి ఎదురుగుండా ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షమడంలో ఎలా ఉంది, పెద్ద శరీరం ఆకాశాన్నంటుతున్న భయంకరమైన రాక్షసి రూపం ధరించింది. పెద్ద ఉక్కు గదల్లా ఉన్నాయి చేతులు పరిగల్లాగా, కోరలు బయటకు వచ్చున్నాయి, నల్లగా ఉన్నది జుట్టు, పైగా ఆ జుట్టు కూడా ఏతాకుల్లాగా ముళ్ళల్లాగా ముళ్ళపందికి పైన ముళ్ళున్నట్టుగా ఉన్నాయన్నమాట. పెద్ద పొట్టతో ఉన్నది, ఇంతంత మిడిగుడ్లు ఎర్రగా ఉన్నాయి ఆ గుడిగుడ్లు, ఇలా గెర్రం తిప్పుతూ ఎదురుగుండా ప్రత్యక్షమైంది. సాతం హరివరం దృష్ట్వా లంకా రావణ పాలిత స్వయమేవ ఉత్థిత తత్ర వికృతానన దర్శన. ఆ వానర శ్రేష్ఠుణ్ణి చూచి రావణుని చేత పరిపాలింపబడే లంక అంటే రావణాజ్ఞని పరిపాలిస్తుంది. లంకాధిదేవత బ్రహ్మ ద్వారా రావణునికి ఇవ్వబడింది. అందువల్ల అప్పటి నుంచి ఏమంది ఆవిడ, రావణుడు ఏం చెబితే చెయ్యాల్సిందే, ఇది నా కర్తవ్యం అని ప్రతిజ్ఞ చేసింది. అది మనకి చివరిలో మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటాం. రావణుని ఆజ్ఞకి బద్ధురాలై లంకానగరాన్ని కాపలా కాస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఆవిడ గ్రామదేవత అయినా లంకానగరానికి మాత్రం కావలి దేవతయే, రావణునికి దాసీ వంటిదే. అందుకే రావణ పాలితా లంక స్వయమేవ ఉత్థిత, స్వయంగా అక్కడ తన భయంకర రూపంతో ప్రత్యక్షమై వికృతానన దర్శన భయంకర ముఖంతో కనపడింది. పైగా ఆ ముఖం చాలా భయకరాకరం. ఒక మాదిరివాడైతే ఆ ముఖాన్ని చూస్తే గుండాకి చచ్చిపోవలసిందే. ఆవుల దగ్గరికి వెడితేనే అడిలిపోతున్నాం మనం అంటే, ఆ భయంకర రూపాన్ని చూస్తే ఏమైపోతాం ఆలోచించండి. కాబట్టి ఆ భీకరాకారం ఆ వికృతాకారాన్ని చూస్తేనే ముందు అవతల వాడు చచ్చిపోవాలి, తద్వారా శత్రునాశనం చేసి రావణుడిని కాపాడాలనే ఉద్దేశంతో ఆవిడ ఆ వికృత రూపంతో దర్శనమిచ్చింది. పురస్తాత్ కపివర్యస్య వాయుసూనో రతిష్ఠత, హనుమంతుడికి సరిగ్గా ఎదురుగుండా నిలబడింది. హనుమంతుడు ఎంత ఉన్నాడు ఆవిడ చూస్తే అంత ఉంది. చాలా కష్టం చూడడం అనమాట. హనుమంతుడు ఏమెరగనట్టు అమాయకంగా ఇలా చూస్తున్నట్ట, తలకాయ పైకెత్తి, అబ్బో నీ రూపం చూడడం కష్టంగా ఉంది, కొంచెం మెడలు బెణుకుతున్నాయి, కొంచెం కిందకి దిక్కకూడదా అన్నాడు. ఆవిడ ముంచమాన మహానాదం అబ్రవీత్ పవనాత్మజం, పెద్ద కరుపరిచింది, పొలికేక పెట్టింది, పెడబొబ్బ పెట్టింది, అరిచి ఇలా అన్నది, ఎవడవరా నువ్వు. అండంలో కూడా ఒక ఫోర్స్ అన్నమాట, అహంకారం కనబడుతుంది. కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్వేహయతత్వం యావత్ ప్రాణాధరంతితే కహ త్వం, ఎవడవు నీవు, నీవెవడవి అండల్లా, ముందే ఎవడవు అన్నది. కహ ఎవడవు, త్వం నీవు అన్నది. ఈ ఎవడవు నీవు అండంలోనే అజ్ఞానము చేత ఆవరింపబడిన అహంకారము అంటారన్నమాట. వ్యక్తి ఎదురుగుండా కనబడితే ముందు అయ్యా అని పలకరించి తమరు ఎవరు అని అడగాలి అని ధర్మశాస్త్ర నియమం. ఎందుకంటే ఏ వ్యక్తిలో ఏ శక్తి ఉందో తెలియదు. లౌకిక దృష్టిలో అయితే నువ్వెవడం అంటాం, కానీ నిజానికి అందరం పరమాత్మ స్వరూపులమే. కానీ అప్పుడప్పుడు కన్ను మిన్ను కానని అజ్ఞానం వచ్చినప్పుడు, అహంకారం వచ్చినప్పుడు ముందు ఎవడవరా నువ్వు అంటాడు. అన్నాడంటే వాడు క్రోధానికి అజ్ఞానానికి గురయ్యాడు. అసలు లంకానగరం యొక్క లక్షణమే మూర్తీభవించిన అహంకారం. అందుకే ఎవడవు నీవు, ఏం పని మీద ఇక్కడ